పాపాయి ఎక్కేది కర్రగుర్రం, సిపాయి ఎక్కేది ఎర్రగుర్రం అంటూ జేజి మామయ్య పాటల ద్వారా పిల్లలకు మామయ్యగా పరిచయమైన మీరు అసలు అంతకంటే కూడా వెండి తెర మీద ఎన్నో కొత్త పాటలు అవి రాసి ఒక సంచలనాన్ని సృష్టించారు కదా, మరి ఆ విషయాలు కూడా మాకు తెలియజేస్తారా?
బ్రిటిష్ వార్ పీరియడ్లో చేరాను నేను రేడియోలో, ఆర్టిస్ట్గా చేరాను. ఆర్టిస్ట్గా చేరినప్పటికీ అనౌన్స్మెంట్లు ఇలాంటివి కొన్ని చేసేవాడిని. ఆ రోజుల్లో ఏ దుర్గాబాయి గారు, దేశ్ముఖ్ గారు ఇలాంటి వాళ్ళు దేశభక్తురాలుగా జై హింద్ అని ఇలాంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా చెప్పాల్సి వస్తే బ్రిటిష్ పీరియడ్లో స్విచ్ ఆఫ్ చేసేవాడిని నేను. అది చేశాను, నేను స్విచ్ ఆఫ్ చేశాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే బ్రిటిష్ పీరియడ్లో చేసిన యాక్టివిటీస్లో జ్ఞాపకం ఉన్న విషయాల్లో ఒకటి ఇది, దుర్గాబాయి గారు జై హింద్ కట్ చేశాను. అలాగే ఏఆర్పి డ్యూటీ అని చెప్పి ఉండేది మాకు, నైట్ డ్యూటీ. ఆ ఏఆర్పి డ్యూటీలో రాత్రి తెల్లవాలి అక్కడ పడుకోవాలన్నమాట. పడుకోవాలంటే మెలుకొని ఉండాలి. పడుకునడానికి నువ్వు తలగడ పట్టుకొచ్చావురా అని చెప్పి స్టేషన్ దగ్గర ఒకసారి పడుకుందామని చెప్పి నువ్వు తలగడ పట్టుకొచ్చావా, నైట్ వాచ్మెన్ అన్నట్టుగా జోక్ చెప్తారా అలాగా అంటే, నేను పడుకోవడం మానేసి ఓ రేడియో సెట్ ఉంటే అది పెట్టుకునేవాడిని. అందులో అంకారా, టెహరాను ఇవి వినబడుతుండేవి. అంకారా, టెహరాను, తర్వాత అది కాగం.
అరేబియన్ సంగీతం, పర్షియన్
సంగీతం, మిడిల్ ఈస్టర్న్ మ్యూజిక్, మధ్యప్రాచ్య సంగీతం వినిపిస్తే నేను నన్ను మా అన్నయ్య ఏమో అక్కడ మహిళా సభలో పనిచేస్తుండేవాడు, దుర్గాబాయి గారు మాకు ఇంచుమించు లోకల్ గార్డియన్,
ఆయన నళ్ళీకాంతరావు గారు,
నళ్ళీకాంతరావు అక్కడ మహిళా సభలో పనిచేస్తుండేవాడు. ఆవిడేమో ఆ యానివర్సరీ ఆఫ్ మహిళా సభకు వచ్చినప్పుడు ఒకసారి లోటస్ క్వీన్ అని, ఇంకొకసారి డ్యాన్స్ ఆఫ్ ది ఈవినింగ్ ల్యాంప్ అని ఇలా ఏవో టైటిల్స్ పెట్టి ఆవిడేమో నా చేత పాటలు రాయించేది. లోటస్ క్వీన్ అంటే శతపత్ర సుందరి అనే పాట రాశాను. రత్నాబాయి గారు, జగదేవ్ జమున అని చెప్పి ఇద్దరు ఉండేవారు ఆవిడ దగ్గర, ఆవిడకి కమాండర్స్ వాళ్ళ తమ్ముడు కూతురు అనుకుంటాను, లీల డాక్టర్ అయింది. ఆ డాక్టర్ లీల డాన్స్ చేసింది, స్వామి నీయాలయమున సంజాదీప కళికనోయి అలలై తావులవలలో ఇచ్చేది. ఘనతమో వివృత నిశీధి వనపదల దిగులు మిగులు అభిసారి కనయనయుగలికాశ్యోదినోదునోయ్ ఆ గీతావళి కార్యక్రమం షెడ్యూల్ చేసేవారు. ఒకరోజు గీతావళిలో ఈ పాట పాడాను. ఇది విని బిఎన్ రెడ్డి గారు, వాహిని డైరెక్టర్, స్టేషన్ డైరెక్టర్ ఫోన్ చేశాడు. ఎవరు ఏమిటి మిడిల్ ఈస్టర్న్ మ్యూజిక్ పాడేస్తున్నాడు మీ స్టాఫ్లో, ఎవరైనా మీ స్టాఫ్ అయితేనో ఎవరు, హూ ఇస్ దిస్ ఆర్టిస్ట్ అని చెప్పి అడిగాడు. అంటే రజనీకాంతరావు మన స్టాఫ్లో ఉన్నాడని చెప్పి ఎస్ గోపాల్ అన్నాడు అని చెప్పాడు. ఈయన స్టేషన్కి వచ్చేసాడు. వచ్చే స్టేషన్ డైరెక్టర్ రూమ్కి, నేను స్టేషన్ డైరెక్టర్ రమ్మంటున్నాను. ఆయనేమో చాలా ప్రోత్సహించే డైరెక్టర్, అంటే నేను డైరెక్టర్ చేశానంటే అటువంటి వాళ్ళ ఆదర్శంగానే నేను చేశానన్నమాట. కొంత టాలెంట్ ఉన్న వాడిని ప్రోత్సహించి వాడికి ప్రత్యేకం పనులు అప్పచెప్పాలి. ఈయన ఇంట్రడ్యూస్ చేశాడు. ఆయన ఇతను రజనీకాంతరావు అంటే మిడిల్ ఈస్ట్ మ్యూజిక్ పాడింది ఇతనేను అని. అంటే ఆయన బ్లడ్ అండ్ శాండ్ సినిమాకి తీసుకెళ్ళి భానుమతి మీద ప్రత్యేకమైన ఎఫెక్ట్ కోసం నాకు ఒక హమ్మింగ్ కావాలి అన్నాడు. ఆయన హమ్మింగ్ కావాలి అన్నవాడల్లా పాటలో వెళ్ళిపోయాడు. ఓహో, ఆ పావురం పట్టుకుని ఆమె ఈ జంపర్లెస్ ఆర్మ్స్, ఈ పావురం పట్ట, ఈ రెండింటికి ఫోటోగ్రఫీలో ఉపమాలంకారం వేస్తూ ఆమెని ఒక ట్రాలీ, రివాల్వింగ్ ట్రాలీలో తిప్పుతూ ఓహో పావురమ్మా పావురమ్మా అలా అలా వస్తుందన్నమాట. ఇది పావురమ్మ పాటకి ఆరిజిన్. సరే ఇదేదో కొత్తగా వచ్చింది. ఓ తపోధన సుందర అనే పడవ పాట కూడా ఓడ పాట ఒకటి, తర్వాత ఏమో గృహమేఘ దాస స్వర్గసీమ హాయి సఖి ఇలా, తర్వాత నన్ను జయమ్మ బ్యాక్గ్రౌండ్ సాంగ్ నేను నా చేతే పాటించాడు. ఎవరిని రాకకై ఎదురు చూచదో ఏ కాకిని ఓ బేళ అని చెప్పి వకులాభరణంలో పాడాను. ఈ వకులాభరణాలు మలయమారుతాలు ఇవి నా చేత ఇంట్రడ్యూస్ చేయబడ్డాయి రేడియోలో కానీ సినిమాలో కానీ. అది
అంటే ఈ సినిమాకి కాకుండా ఇంకా ఏవైనా సినిమా పాటలు రాశారండి వెండితారు?
నేను పేరు లేకుండా, ఇది కూడా మా అన్నయ్య పేరు పెట్టాను. ఎందుకంటే అప్పటికి ప్రభుత్వం ఇంకా పర్మిషన్ తీసుకోవడానికి కొంచెం డిఫికల్టీ ఉంటుందంటే బ్రదర్ స్నేహం చెప్పి నా సలహా ఇచ్చిన మిత్రుల యొక్క సలహాలను బట్టి ఎవరు ఇచ్చారో ఆ సలహా చెప్పకూడదు ఇది చేసేసాను. ఆ తర్వాత ఏమో దొరికి లక్ష్మమ్మ కథ గోపీచంద్ర పేరంటాలు మరి ప్రియురాలకు రెండు పాటలు ఇచ్చాను. మరి ఈయన రాజముకుటంలో రెండు పాటలు ఇచ్చాను. ఊరేల పేరేలు ఒక లోబాల అనేది వస్తుంది. ఠంగన ఠంగన డిల్లా కొంగన ముక్కున్న జల్లా అని చెప్పి ఒక
అంటే జానపద శైలిలో,
జానపద స్టైల్లో ఇలాంటివన్నీ ఇచ్చాను అనమాట. మరి ప్రియురాలు పేరంటాలు పూర్తిగా ఫోక్ మ్యూజిక్, పూర్తిగా ఫోక్ మ్యూజిక్. వదల లేని రోయ్ మామ అని చెప్పి ఒక దీని పేరు ఏమిటి సాధిస్ట్ వాడు బాధిస్తుంటే పాడే ఒక అమ్మాయి పాడుతుంది ఆ పాట. అలాగే లక్ష్మమ్మ కథలో అటు ఇటు ఎటు పోటు జీవిత మార్గము చీలిపోయనీట ఇటు అని చెప్పి ఎంఎస్ రామారావు పాడతాడు. అంతే చంద్రబాబు నారాయణరావుకి. అలాగే గృహప్రవేశం ఎల్వి ప్రసాద్ భానుమతిని హాలాహల మెగయును మధుర అమృతమే కురియును దేవతలొక ఎడ దానవులొక ఎడ కలచి కలచి మదింతురి దేల ఉల్లోలములం ఉల్లోలములం కల్లోలముల ఘోషణలాకాశం తాకే కారుణలను చీకటి రక్కసి భారతాచీనలు దశలను పాకే ఇలా వస్తుందన్నమాట. డిఎంఎస్ రామారావు పండుగ కన్నవో ఓహో పౌరానికి ప్యారలల్గా వస్తుంది ఇలా సిచ్యువేషన్. మళ్ళీ రివాల్వింగ్ ట్రాలీలో భానుమతి పడుతుంది.
మీరు స్వర్గసీమలో పాట ఆ పావురం పాట అందరికీ బాగా ప్రచారం పొంది ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది మీరు రాసిందేనేమో కదా?
అవునమ్మా, అది వాళ్ళు ఆమె లాంగ్ ప్లేయింగ్ డిస్కోట్ వేసినప్పుడు నా పేరే వేసేశారు. మొదట్లో అది నల్లికంత పేరుతో పడ్డప్పటికీ నేను డైరెక్టర్గా ఉన్నప్పుడే అనౌన్సర్స్ వచ్చి మీ పేరు సార్ ఇదిలే అనౌన్స్ చేయొచ్చు అని అడిగారు, చేసేయండి అన్నా.
సరిపోతుంది, అక్కడికి కంటిన్యూ చేస్తున్నది.
మధ్యప్రాచ్యం
ఆకాశవాణిలో ఈ వాద్య కథా చిత్రాలనండి, వాద్య చిత్రాలనండి, వాటికి ఒక వరవడిని రూపుని ఇచ్చింది మీరే కదా, మరి వాటి వివరాలు కూడా మాకు తెలియజేస్తారా?
కామదహనం చేసినప్పుడు బాలమురళి ఇక్కడ ఉన్నారు. అప్పుడు శివుడు తపస్సు చేస్తున్నాడు. కామదహనం కథలో శివుడు తపస్సుతో కదా స్టార్ట్ అవుతుంది. శివుడి తపస్సు ఎలాగా డిపెక్ట్ చేయాలి అన్నప్పుడు శివుడు ఏ మంత్రం పూజ జపిస్తాడు శివుడు అంటే ఓ ఓం శాంతి 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 అని చెప్పి అని ఓం శాంతి 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 అనే మంత్రాన్ని ఆయన జపిస్తాడు అనేది స్ఫురించి ఆ విధంగా ఆయన వయోలా మీద వాయిస్తుంటే శివుడి తపస్సు అనేది డిపిక్ట్ చేశామన్నమాట. అది అలాగా దానికి ఏదో ఒక ఒక కల్పన చేసుకుని ఒక రేషనాలిటీ మనం దానికి కల్పించాలి.
చూడండి, ఈనాడు సాంకేతికంగా ఇంత అభివృద్ధి చెందిన రోజుల్లో చేయలేని వింతలు విడ్డూరాలు కూడా మీరు ఆ రోజుల్లోనే అంటే తక్కువ సాంకేతిక పరిజ్ఞానంతో పరికరాలతోటే మీరు చేశారు కదా, మరి ఆ చేసిన ఇంకొక రెండు ఒకటి రెండు అనుభవాలు మచ్చుకు శ్రోతలకు చెప్తారా?
హేమంతరాత్రి అని చెప్పి బ్యాక్గ్రౌండ్ చేశాం ఇక్కడ. ఆ హేమంతరాత్రిలో కీచురాల సంగీతం పొలంలోను తోటలోను ఉండగా అది కీచురాయి సౌండ్ వస్తుంది. అది ఒక కీచురాయికి ఇంకొక కీచురాయికి పోటీ వస్తుంది అందులో. అదేమిటంటే వాళ్ళిద్దరూ కూడా హీరోస్. వాళ్ళు ఆ కీచురాయి గళ్ళు ఒక కీచురాయమ్మని ప్రేమిస్తూ వాళ్ళు ఇక్కడ మ్యూజిక్ వాయిస్తున్నారు అనమాట. ఆ రెక్కలతో తప్పుడు చేస్తారు వాళ్ళు. ఆ తప్పుడు వాడికంటే నేను ఇంకా ఎక్కువ శ్రీగా చేస్తాను అని చెప్పి రెండో కీచురాయి చేస్తుంది. ఆ రెండు ఏది ఎక్కువ చేస్తే దాని దగ్గరికి పెడుతుంది ఆ కీచురాయమ్మ. ఇది అది ఇదేమో మమ్మల్ని బయోలాజికల్ ఫ్యాక్ట్. అది ఆ ఫ్యాక్ట్ని అడ్వాంటేజ్ తీసుకున్నాం అంతే. అలాగే దోమ దాకా వెళ్ళాను అనేది మనకి దోమతల లేనప్పుడు దోమ ఏం చేస్తుందో ఎలా పడుతుందో మనకు తెలుసు, అనుభవంలో వస్తుంది. దాన్ని మ్యూజిక్లైజ్ చేయాలి, దాంట్లో మ్యూజిక్ పట్టాలి, అది ఇవ్వాలి. ఇది
అంటే జీవితంలో చూసిన వాటన్నిటినీ ప్రత్యక్షంగా మళ్ళా మన శ్రవ్య దృశ్య శ్రవ్య మీడియంలో కూడా మీరు అసలు చూపించగలిగారు ఆ రోజుల్లో అంటారు.
అంతేకాదు క్రౌంచ కొనతి మధ్యం అసలు నా పిఠాపనలో ఉండగానే అంటే నెమిలి కూస్తు నెమిలి సద్యం వదతి మయూర మరి గావో రంభంతి చ ఋషభ అన్నప్పుడు బా బా అనేది అంటే గగగరిది ససస అనేది మేకలు. దాంట్లో అది ఒక కొన్ని పుస్తకాల్లో క్రౌంచ కొన్నది మధ్యమం, కొన్ని పుస్తకాల్లో సింహ గర్జనమే మధ్యమం అన్నారు. మొన్న దేవి మహిషాసుర మర్దన రూపకం వాళ్ళు వేస్తుంటే సింహం వచ్చింది. నేను వాళ్ళకి చెప్పాను కానీ వాళ్ళు ఎవరికి రాలేదు. అది మధ్యమం నుంచి కిందకి శబ్దానికి జారుతుంది, బాగా మంద్రస్థాయిలో వస్తుంది సింహ గర్జనం. మరి ఇలాగా నీస అంటే ఏనుగు గీంకృతి, అలా దాదా బాబా మామ గారీస అంటే అని చెప్పి పాసాప అని కోకిల కూత, ఇవన్నీ నేచర్లో ఉన్నవి. అవి రేషనలిస్టిక్కే కానీ కేవలం భారతీయుల కల్పనలు కావు అని చెప్పి నేను ఎన్నిసార్లు సభల్లో చెప్పాను, డెమోన్స్ట్రేట్ చేశాను.
ఈ మధ్య మీరు చారిత్రక అంశాల మీద కూడా కొన్ని పరిశోధనలు ఏమి చేస్తున్నారు కదా?
చారిత్రక అంశాలు అంటే చారిత్రక అంశాలు చరిత్రకి కాల నిర్ణయాన్ని గురించి ఈ మేరు ఉత్తర ధ్రువము ఒకటేను. ఉత్తర ధ్రువ బిందువుందే ఒకప్పుడు ఎప్పుడూ ఆర్కిటెక్ట్ దగ్గరే లేదు. అది ఒకప్పుడు అది పామీర్ దగ్గర ఉండేది, పామీర్ పీఠం ఉందే. అందుకోసమే మేరో దక్షిణ దిగ్భాగే జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే అని చెప్పి మనం చెప్పుకుంటున్నామే. ఆర్కిటెక్కి ఎంతో దూరాన్ని ఉన్నటువంటి భారతవర్షం మేరోడు దక్షిణ దిగ్భాగే అంటే అర్థం లేదు. ఎక్కడుండేది? జమ్మూ కాశ్మీర్ అనే భూభాగం ఉందే, ఆ జమ్మూయే జంబూ. జంబూ అక్కడ ఉంది అనమాట, జంబూతో అక్కడ ఉంది, జంబూ అనేది అక్కడ ఉంది. దానికి ఉత్తరాన్ని అంటే జస్ట్ హెలికాప్టర్ డ్రాప్ డిస్టెన్స్ కాశ్మీర్కి. అదేమిటది? పామీర్ పీఠభూమి. ఆ పామీర్ పీఠభూమిలో పామీర్ అంటే వేలూరు శివరామ శాస్త్రి గారు ప్రాంగ్ మేరు అని చెప్పారంటే మొదటి మేరువు. అంటే ఉత్తర ధ్రువాలు మారుతూ ఉంటాయి, ఒక 5000 ఇయర్స్ 7000 ఇయర్స్ ఒకసారి మారుతాయి ధ్రువాలు. ధ్రువబిందువు అంటే భూమి తిరగడంలో దాంట్లోనూ ఆ ధ్రువబిందువు మారుతుంది. ఈ ఈ మారడంలో ఈ ప్రాంగ్మేరు నుంచి ఇంకో చోటకి మారింది. ప్రాంగ్మేరు మేము ఉత్తర ధ్రువ బిందువుగా ఉన్నప్పుడు ధ్రువనక్షత్రం అభిజిత్ లేక వేగ బ్రహ్మదైవ తాకం అది. అభిజిత్ 27 తారలు కాకుండా 28వ తార అభిజిత్తు ఉత్తరాషాఢ శ్రవణము ఆ పక్కనే ఉంటుంది అభిజిత్తు. ఇంకా
అంటే ఇవి మీరు అంటే సొంతగా ఇది చేసి తీసుకున్న థియరీలు అనేది సిద్ధాంతాలు అండి, లేకపోతే ఇది వరకు ప్రతిపాదించబడ్డవేనా?
ఎవరు ప్రతిపాదించలేదు, వీటిని గురించి హైలైట్ చేసింది ఎవరు లేరు. మీకు భారతంలో భాగవతంలో ధ్రువ చరిత్ర కనబడుతుంది. ఆ ధ్రువ చరిత్రలో ధ్రువుడు ఈ ప్రాంగ్మేరు తర్వాత ధ్రువబిందు సుమేరియాకి మారింది అని చెప్పి ఎవరు చెప్తారు నీకు? ఎవరు నాబోటిగాడే చెప్పాలి. అప్పుడు పిరమిడ్స్ కట్టిన కాలం అది. పిరమిడ్స్ అంటే చియోప్స్, కింగ్ చియోప్స్ పిరమిడ్ కట్టినప్పుడు వాడు అప్పుడు ధ్రువబిందువు తూబన్ దాని పేరు, ఆ ధ్రువ నక్షత్రం పేరు తూబన్. అప్పుడు ధ్రువబిందు ఉత్తర ధ్రువబిందు ఎక్కడుండేది? మెసపటమియాలో ఉండేది అన్నమాట. నువ్వు మన భాగవతం అవన్నీ చదివితే మన పురాణాల్లో స్వయంభూమును అతని కొడుకు ఉత్తానపాదుడు, అతని కొడుకు ప్రియవ్రతుడు వీళ్ళందరూ వచ్చినప్పుడు ఉత్తానపాదుడు కొడుకు ధ్రువుడు లక్షద్వీపాన్ని పరిపాలకుడుగా వచ్చినప్పుడు లక్షద్వీపం అంటే ఇదన్నమాట సుమారియా, ఇది సుమేరియా. అక్కడ వాడు అక్కడ రాజు పేరు ఏంటి తెలుసా? ఈ సుమేరియన్ కింగ్ ఏన్షియంట్ కింగ్ అయ్యన్ని పద్ద. అయ్యన్ని పద్ద అనే శబ్దం ఉత్తానపాద అనే సంస్కృతీకరింపబడుతుంది. ఈ అయ్యన్ని పద్ద కొడుకు ధ్రువుడు తూబన్, వాళ్ళు తూబన్ అన్నారు. గ్రీక్స్ కూడా తూబన్నే అన్నారు. చరిత్రలోకి ఎక్కేశాడు తూబన్. ఆ తూబన్ ఎవడాయంటే మన ధ్రువుడు ఉత్తానపాదుడు యొక్క కొడుకు. సునీతి సురుచి కథ చెప్తారే ఆ ధ్రువుడు తూబన్ వాడు. ధ్రువుడు పదవి స్వీకారం మన పురాణాలు అన్నీ చెప్పాయి. అటువంటి వాడు అనన్య సాధ్యమైనటువంటి పదవిని విష్ణు యొక్క భక్తి, విష్ణు భక్తి వలన వాడు సంపాదించాడు అనేది.
అంటే మీరు పురాణాలని కేవలం సాహిత్యపరంగానే కాకుండా ఈ శాస్త్రపరంగా కూడా
కొంచెం
అయితే చూడండి, మీరు ఎన్నో పాటలు రాశారు, ఆ తర్వాత నాటకాలు అవి రాశారు. మరి మీరు రాసినటువంటి మీ పుస్తకాలు సాహిత్యాన్ని గురించి శ్రోతలకు కొంచెం చెప్తారా?
నా ఇటీవల జరిగింది ఏంటంటే ఒక 160 క్షేత్రయ పదాలని ముబ్బగోపాల పదావళి అని చెప్పి ఇంగ్లీష్లో
కనుగొన్నాను.
ఆంధ్ర వాగ్గేయక చరిత్ర 1954-55లో మన తెలుగు వాగ్గేయకారులు తెలుగులోనే కీర్తనలు రావడానికి కారణం ఏమిటి? ఇన్ని కీర్తనలు చాలు కర్ణాటక సంగీతానికి, మ్యూజిక్ సంగీతంలో సంగీతానికి ఆలవాలమైనటువంటి పదాలు కీర్తనలు ఇవన్నీ కూడా తెలుగులోనే ఉండడానికి కారణం ఏమిటి అని చెప్పి కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు. మన తర్వాత తెలుగు వాళ్ళకి సంగీతం లేదు, ఇది అలవాళ్ళది అంటూ ఉంటారు. ఇది ఈ రెండు తప్పాను అని చెప్పి మనకి మన వాళ్ళ దృష్టిని మన సంగీతం వైపు మళ్లించడం కోసం అని చెప్పేసి ఈ ఆంధ్ర వాగ్గేయకారి చరిత్రను రాశాను.
దానికి పురస్కారం వచ్చింది కదండి,
పురస్కారం సాహిత్య దానికి తెలుగు భాషా సమితి పురస్కారం వచ్చింది. మ్యానుస్క్రిప్ట్ స్టేజ్లో అచ్చయిన తర్వాత సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం.
ఇంకా మీ మిగతా రచనల గురించి చెప్తారా?
శతపత్ర సుందరి నేను రేడియోలో వచ్చి రేడియోలోకి వచ్చి గేయాలు అంటే మొదట గేయాలు రాస్తూ తర్వాత రేడియోలోకి వచ్చి చేరిన తర్వాత వచ్చిన ప్రసారమైన గేయాలన్నీ అందులోకి వస్తాయి. ఆఖరికి మాహేశ్వరి మహాకాళి అని చెప్పి ఇటువంటి ఇటీవల మీరు వింటున్నవి, మరి అగణిత శుభదాయిని, వాణి హే జనని ఇలాంటి పాటలన్నీ కూడా ఆ పుస్తకంలో చేర్చానన్నమాట నేను. అంటే తర్వాత వాళ్ళు ఇంకోళ్ళు క్లెయిమ్ చేయకుండా ఉండడం కోసం.
ఇవి కాకుండా ఇంకా ఇతరమైనటువంటి గ్రంథాలు ఏమేమి రాశారు మీరు?
త్యాగరాజస్వామి ఒక చిన్న పుస్తకం రాశాను. క్షేత్రయ్య మీద ఓ మోనోగ్రాఫు, రామదాస్ మీద ఓ మోనోగ్రాఫ్ ఇంగ్లీష్లో రాశాను. సాహిత్య అకాడమీ పబ్లిష్ చేసిన రెండింటిని కూడా. రామదాసులో అబ్దుల్లా కుతుబ్ షా, అబుల్ హసన్ తానాషా ఇద్దరు రాజులు వేరు. అబ్దుల్లా కుతుబ్ షా టైంలో రామదాస్ చెరలోకి వెళ్ళాడు. అబుల్ హసన్ తానాషా అబ్దుల్లా కుతుబ్ షాకి అల్లుడు, మేనల్లుడు. అతడేమో యువరాజు. అంచేత వీళ్ళు రామదాస్ చరిత్రలు రాసిన వాళ్ళు తానేషా గారు అని చెప్పినప్పుడల్లా యువరాజు వచ్చేవాడు అనమాట. ఇక్కడ తానేషా వారు పేషకేసి అడుగుతారు, కనీస అంటే యువరాజుగా అతని పనులు అతను నెరవేరుస్తున్నప్పుడు అంచేత అతను 72లోనే ప్రభుత్వానికి వచ్చాడు అబుల్ హసన్ తానీషా. అలాగే క్షేత్రయ్య గోల్కొండ బలవంతుడైన గోల్కొండ బాదుషా బహుమానం ఇచ్చి తులసిమూర్తితో వాదు తలచిన వేళ 40 దినములలో నన్ను కలిసి వెలయ మువ్వగోపాలుడు 40 దినములలో నన్ను కలిసి వినిపించనే అంటాడు. ఏది వేడుకతో నడుచుకున్న విటరాయుడే అనే పదంలో. అప్పుడు ఆ బలవంతుడైన గోల్కొండ బాదుషా అంటే అబ్దుల్లా కుతుబ్షాయే కా అయితే అబుల్ హసన్ తానషా కూడా కావచ్చు, కానీ అతను పాదుషా కాదు. క్షేత్రయ్య వెళ్ళి ఉండవలసిన తేదీ 1650 అయితే.
అదే ఇంకా మిగతా వాటికి వస్తుంది. మీరు అంటే ఈ సాహిత్య గ్రంథాలు రాయడమే కాకుండా ఆకాశవాణికి ఎన్నెన్నో మంచి రూపకాలు, నాటకాలు, సంగీత రూపకాలు కూడా చేశారు కదా, వాటిల్లో మీకు బహుమతులు తెచ్చిపెట్టినవంటే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు తెచ్చిపెట్టిన వాటి వివరాలు చెప్తారా?
ఏమన్నా రెండు జ్ఞాపకం పెట్టుకోవచ్చు. ఒకటేమో కొండ నుంచి కెటలి దాకా, కొండ నుంచి కెటలి దాకా నా రచన కేవలం లింక్ అప్పేది. అందులో శ్రీనాథుడి పద్యాలు, విశ్వనాథ్ సత్యనారాయణ గారి కిందర్సాని పాట, బాపిరాజు గారి గోదావరి మీద పాట, మరి ఇంకొక పాట ఏంటిది కోయపడుచు పాట, ఇవి శ్రీనాథుడి పద్యాలు. శ్రీనాథుడు గోదావరి గురించి నాసికా చెంబకం చెంబకాచల శిఖగ్రమునందు ఉదయించి అనేది ఒకటిని, గోదావరమ్మని ఋషులు కిందకి రమ్మని పిలవడం. ఈ మధ్య ఒక రీసెర్చ్ ఆలోచిస్తున్నాను నేను, అదేంటంటే 50,000 ఇయర్స్ వెనుకనే ఇది జరిగి ఉండాలి అని. 50,000 ఇయర్స్ వెనుక వింధ్యలకి హిమాలయాలకి మధ్య సముద్రం ఉంది అని చెప్పి హెచ్జి వెల్స్ పుస్తకంలో ఒక మ్యాప్ కనబడింది. కనబడేసరికి దానివల్ల అనిపిస్తుంది నాకు, ఈ సప్తర్షులు దక్షిణ ధ్రువమండలంలో ఉన్నటువంటి అగస్త్యుడు క్యానపస్ వీళ్ళు ఈ గోదావరి మండలం దగ్గరికి రావడానికి కారణం ఏమిటి? భీమేశ్వర పురాణంలో అగస్త్యుడు వ్యాసుడు ద్రాక్షారంలో కలవడానికి కారణం ఏమిటి? మరి సప్తర్షుల పేరు గోదావరికి రావడానికి కారణం ఏమిటి? గౌతముడు నాసికా చెంబకం నుంచి గోదావరిని పిలుచుకొచ్చి సముద్రంలో కలిసిదాకా కూడా వెళ్ళడానికి కారణం ఏమిటి? ఇవన్నీ అంటే సప్తర్షులకి ఈ దక్కన్ పీఠభూమికి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పి తీవ్రంగా ఆలోచిస్తున్నాను. ఒక వ్యాసం ఒకటి రాశాను, వాళ్ళు ఇంకా సందేహిస్తున్నారు. ఎందుకంటే ఈ థీరీస్కి వాళ్ళకి మింగుడు వెళ్ళక.
సాహిత్యంలో అనే నూతన సిద్ధాంతాలతో పాటు సంగీతంలో సంగీత రాగాలలో కొత్త సిద్ధాంతాలు ఏమైనా మీరు ప్రతిపాదించారా?
కొత్త సిద్ధాంతాలు అంటే పాత సిద్ధాంతాలనే పునరుద్ధరించాను. అది ఎలాగంటే ఫర్ ఇన్స్టెన్స్ ఉదాహరణకి జయదేవుడి కీర్తన అష్టపదుల పుస్తకం చూస్తాం, అందులో మాళవ రాగాన్ని గీయతే మరి ఇలాగా పైన చిన్నచ్చులో వాళ్ళ వాళ్ళు వేసిన చిన్న రాగా చిన్నచ్చులో ఉంటాయి ఆ రాగాలు. అది కాక పెద్దచ్చులోనే దేశవరాళి రాగేని గీయతే అని చెప్పి పెద్దచ్చులోనే ఉంటుంది. అంటే ఏంటది ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్లో రాగం ఇన్స్ట్రక్షన్ అనమాట. ఇది యతి తాళేనా రాగేనా తాళేనా రెండు ఉంటాయి అనమాట. అవి జయదేవుడు తన పుస్తకంలో ఇచ్చినవే. అది నువ్వు బెంగాలీ వెర్షన్లో కానీ హిందీ వెర్షన్లో కానీ మరో మరాఠీ వెర్షన్లో కానీ అచ్చయిన దాని పుస్తకంలో చూస్తే అక్కడ కూడా ఆ రాగం ఉంటుంది. అది ఈ దేశవరాలు ఏమిటి అని చెప్పి నాకు సందేహం వచ్చింది. నాకు ఒకసారి వచ్చింది అనమాట ప్రశ్న. అంటే దేశాళం 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 అని చెప్పి 200 కీర్తనలు ఇచ్చాడు అన్నమాచార్య గారి రేకుల్లో. ఈ దేశాళం అనే కీర్తనలో రాగం ఇది ఏమిటి? అంత పరిచయం అయిన రాగం ఆనాడు 200 కీర్తనలు రాశాడంటే గొబ్బిళ్ళ పాటలు రాశాడు. అందులో గొబ్బిళ్ళ పాటలు రాశాడంటే అది బాగా ప్రాచుర్యంలో ఉండాలన్నమాట అని చెప్పి చూశాను. చూస్తే దేశావళి అని చెప్పి ఒక రాగం కనబడింది. సరిగ మద 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 నీ దశ దసరిగ సరి సరిద దమ గ మద దమ గరి సరి గరి సే దాని దాసారి గేరీస. ఇదేమిటిది శ్యామలాంగి జన్యం? మరి దేశవరాళి అని కొన్ని పుస్తకాలు కనపడుతుంది, దేశావళి అని కొన్ని పుస్తకాలు కనపడుతుంది. దీంట్లో నేను 3 అష్టపదులు ఉన్నాయి. అందులో 3 అష్టపదులను కూడా నేను పాటించాను మనం మ్యాగజైన్ ప్రోగ్రామ్. తవ విరహే వానమాలి సాఖీసిదతి రాధే తవ విరహే వానమాలి.
అంటే ఇంకా ఏమైనా రాగాలు కూడా ఇలాగా
దేవసాలం. ఇది దేశవరాళం, దేశవరాళి దేశాలి కావాలి. ఆయన దేశాలు లమ్మని అడగనక దేవసాలగం ఉంటుందేమోనండి అన్నారు కృష్ణమాచార్య గారు. అలాగా మీ పని పడతానని చెప్పి ఆ దేవసాలగంలో కూడా సగ పద 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 నీ దశ దశ రి గరి స నే నే ద ప మగరి సగ పద ప మగరి స వలచి వచ్చి నేను వానికి గాను చల్ నల్ నననై మీ గొల్లవాడనే తానుండునంత వలచి వచ్చి నేను వానికి గాను.
అయితే చూడండి, మీకు అంటే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది, ఇది కాక ఇంకేమైనా పురస్కారాలు కానీ బిరుదులు కానీ రావడం జరిగిందంటారా?
ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు కళాప్రపూర్ణ ఇచ్చారు. మరి బాలమురళీకృష్ణ గారి మురళీలవళి అని చెప్పి ఒక సంస్థ ఉంది మద్రాసులో, వాళ్ళు హైదరాబాద్లో ఫంక్షన్ పెట్టి బాలమురళి గారి బర్త్డే నాడు నాద సుధారణవ అని చెప్పి ఆయన గౌరవించాడు. ఆ రోజునే బివి రామన్ అని చెప్పి అస్ట్రాలజికల్ మ్యాగజైన్ ఎడిటర్కి జ్యోతిష సుధారణవ అని చెప్పి ఆయనకు విధించాడు బాలమురళి గారే. ఇది నేను చాలా ఇదిగా ఘనంగా భావిస్తుంటాను.
మీకు సంగీత సాహిత్య రంగాలలో చక్కటి ప్రవేశం ఉంది, ప్రావీణ్యం ఉంది, ఇంకా ఏవైనా రంగాలు మీకు ఇష్టమైన ఉన్నాయా?
ఈ చరిత్ర రంగం, చరిత్ర కాల నిర్ణయం దాంట్లో ఏదైనా కొంచెం ఇక ముందు ఎక్కువ శ్రమ పడకుండా చదువుకుంటూ రాసుకుంటూ ఉండడానికి వీలైన రంగం అదిలా కనపడుతోంది. అది
అంటే దాంట్లో ఇంకేమైనా కొత్త విషయాలు ప్రతిపాదించాలి, లేకపోతే ఆ రంగంలోనే మీరు ఇంకా ముందుకు కొనసాగాలి అనుకుంటున్నారు?
అందులో ఏమైనా కొత్తలు చెప్పాలని
చారిత్రక రంగంలో.
అంటే ఆర్యులు ద్రావిడులు ఒకే సమాజంలో భారత సంస్కృతికి దోహదం చేసిన వాళ్ళు తప్ప ఒకళ్ళనొకళ్ళు చంపుకున్నవాళ్ళు, తిట్టుకున్నవాళ్ళు, ద్వేషించుకున్నవాళ్ళు, సురాసురులు కారు. వాళ్ళు సురులు, వీళ్ళు అసురులు కారు. వీళ్ళు ఒకే సమాజంలో వాళ్ళు. మీకు వేద రుక్కుల్లో మీషుషే అని చెప్పి షా అనే అక్షరం, అర్వంలో వచ్చే షా అనే అక్షరం వేద రుక్కుల్లో ఋగ్వేదంలో ఉంది. మరి అంతే, మీకు శిలప్పదిహారంలో మొదటి శ్లోకాల్లోనూ వాటిలోనూ సంస్కృత మాటలు ఉన్నట్టుగా వేద రుక్కుల్లో తమిళ అక్షరాలు, తమిళ పదాలు ఉన్నాయి. అంటే వీళ్ళు ఒకే సంస్కృతికి తోడ్పడ్డవాళ్ళు అని చెప్పి అనిపిస్తుంది నాకు. ఈ మొహంజదారులో వాళ్ళని వీళ్ళు ఎవరు చంపేశారు, ద్రావిడులను ఇక్కడి నుంచి తరివేశారు అని వాళ్ళు వీళ్ళంతా దస్యులు దాసులు అని చెప్పే పాశ్చాత్య చరిత్రకారులు చెప్పే చరిత్ర నాకు నమ్మకం లేదు. అదంతా మార్చాలంటే ఏంటి, అసలైన చరిత్ర అయితే తెలుసు,
చారిత్రక ఆధారాలను వెలికి తీయాలి అంటారు. అంటే చివరిగా ఇంకొక మాట అండి, సాధారణంగా ఇంత సంగీత ప్రవేశం, సాహిత్య ప్రవేశం ఉన్నవాళ్ళు మళ్ళా ఈ పదవులకు వచ్చేసరికి అడ్మినిస్ట్రేషన్లో ఏ విధంగా మీరు ఫీల్ అయ్యేవారు?
అదే
మీ అనుభవం.
అది పదవులోకి వచ్చేసరికి అడ్మినిస్ట్రేషన్ కూడా, అది కూడా ఇంచుమించు వాద్యగోష్ఠి నిర్ణయం, వాద్యగోష్ఠి నడుపుతున్నట్టుగానే ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క హృదయం ఒక్కొక్క తంత్రి, ఒక్కొక్క మనస్తత్వము ఒక్కొక్క తంత్రి. ఆ తంత్రి ఆ స్వరం, ఆ తంత్రులను ఆ స్వరాలను నువ్వు కావలసిన స్వరాన్ని కావలసినట్టుగా పలికించుకోగలిగితేనే మొత్తం పాట సరైన పద్ధతిలో సుస్వరంగా వస్తుంది, శ్రావ్యంగా ఉంటుంది పాట. అలాగే అడ్మినిస్ట్రేషన్ కూడాను.
చాలా సంతోషం అండి. అయితే మీరు మీ పాటల్లో చిన్ననాడు అంటే బాల్య దశ నుంచి అందరికీ కూడా పిల్లలకి నేర్పించే పాట పసిడి మెరుగుల తడతడలు కదా, మరి దాని వివరం ఏమిటో చెప్తారా?
అది 1938లో ఆంధ్ర యూనివర్సిటీలో నేను విద్యార్థిగా ఉన్న రోజుల్లో మా వైస్ ఛాన్సలర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు తిక్కవరపు రామరెడ్డి సభా హాల్ అని చెప్పి ఒక ప్రాంగణం కట్టించి దాని ప్రారంభోత్సవానికి సభ చేయబోతూ ఆ సభలో పాడడానికి జనగణ ఇది మన వందే మాత్రం ఇది జనగణమన ఇవన్నీ కోరస్ కండక్ట్ చేయాలి అని చెప్పి నాకు చెప్పారు. మరి తెలుగు తల్లి మీద ఒక పాట రామన్నారు. తెలుగు తల్లి మీద పాట అప్పుడు రాసింది. అంటే పాట అంతకు ముందే రాసుకున్నా ఆ వాళ్ళకి పాట తయారు చేశాను అన్నమాట. అది పసిడి మెరుంగుల తల తలలు పసిమి వెలుంగుల మిలమిలలు గౌతమి కృష్ణల గలగలలు గుడి జగటల గణగణలు మెరసి మొరసి మించిన శుభ సమయము తల్లి తరలయ శో